హిమాలయాల నుంచి ఏం మూలికలు తెచ్చాడో అని ఆ మూట విప్పారు. అయ్యా అసలే గుడ్డ, ఆ గుడ్డ అలుగుడ్డ. ఆ గుడ్డ ఎప్పగానే లోపల అందరూ నిర్ఘాంతపోయారు. రాజుగారు అలా ఉండిపోయాడు. కాళిదాసుకి మతిపోయింది. కొరకంచులండి, కట్టెలు కాల్చి బొగ్గులు చేసి ఆ బొగ్గులు ఎవడన పెడతాడా? శని దరిద్రది, మహాపాపం. రాజుగారి చేతిలో పొరపాటు కూడా బొగ్గులు నల్ల వస్తువులు పెట్టకూడదు. అది ఇంకొకటి ఎవడనైతే వెంటనే తల తీయించేస్తాడు రాజు. అటువంటిది బొగ్గులు చేతిలో పెట్టాడు. ఈ దెబ్బకి కాళిదాసుని ఇచ్చేష్టుడైపోయాడు. నీ అమ్మగడు పాడ నీతో పాటు దరిద్రం మోసుకొచ్చి మమ్మల్ని ఏడిపిస్తున్నావురా అనుకుని ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ లోపల జగదంబ పాహిమాం జగన్మాతృకి అన్నాడు. ఇంకా అమ్మవారు చూడండి, అద్భుత శ్లోకం ఇచ్చింది. దగ్ధం ఖాండవమర్జునేన చ వృథా కల్పద్రుమై భూషితం. దగ్ధం ఖాండవమర్జునేన చ వృథా కల్పద్రుమై భూషితం. దగ్ధ వాయుసుతేన హేమరచిత లంకా వృధా స్వర్ణభూ. దగ్ధః సర్వసుఖాస్పదశ్చ మదనో హాహా వృథా శంభునా. దారిద్ర్యం భువితాపదం దారిద్ర్యం ఘనతాపదం భువి నృణాం కేనాపి నోధ్యాయతి. మహారాజా, మా గురువుగారు ఎంత గొప్పవాడో తెలుసా? రాజా, నువ్వు సుఖంగా సింహాసనం మీద కూర్చుని పరిపాలించడం కాదు, రాజుగారి దగ్గర ఒక గొప్ప కర్తవ్యం ఉంది అన్నాడు. అనగానే ఆ కర్తవ్యం ఏమిటో చెబుతున్నాను విని, ఈ శ్లోకంలో చెప్పాడనమాట. ద్వాపర యుగంలో అర్జునుడు ఖాండవమనే వనాన్ని తగలబెట్టాడు. తెలుసుగా మీ అందరికీ, ఖాండవనాన్ని అర్జునుడు ద్వాపర యుగంలో తగలబెట్టాడు. మూలికలున్నాయి, అద్భుతమైన మణులున్నాయి, ఎంతో పవిత్రమైనది. మూలికలతో కూడిన, కల్పవృక్షములతో కూడిన ఖాండవ వనాన్ని అన్యాయంగా తగలబెట్టేశాడు ద్వాపర యుగంలో అర్జునుడు. త్రేతాయుగంలో వాయుసుతేన, ఇక హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళి, లంక అంటే బంగారు లంక, అన్ని బంగారు భవనాలే, ఎన్ని నగలు, ఎంత అద్భుతం సంపద, సకల సంపదలతో సుఖాలతో బంగారపు భవనాలతో ఉన్న లంకా నగరం అంతా వాయుపుత్రుడు ఆంజనేయుడు తోకతో అంటించేశాడు. మొత్తం లంకను తగలెట్టాడు. డబ్బున్న నగరాన్ని, లంకా నగరాన్ని వాయుపుత్రుడు హనుమంతుడు తగలబెట్టాడు త్రేతాయుగంలో. ఇంకా కృతయుగంలో మనుషులకి శరీర సుఖం ఇచ్చేవాడు మన్మధుడు. ఆ మన్మధుడిని అన్యాయంగా తగలబెట్టాడు మూడో కన్ను తెరిచి శివుడు. శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని తగలెట్టాడు. అర్జునుడు ఖాండవం తగలెట్టాడు. ఆంజనేయుడు లంకం తగలెట్టాడు. మన్మధుడు శివుణ్ణి భస్మం చేశాడు. మహానుభావుల్ని, సంపదల్ని తగలబెడుతున్నారు, చెట్లను తగలెడుతున్నారు. ఒక్కడు కూడా మనుషుల్ని బాధ పెట్టే దరిద్రాన్ని తగలబెట్టట్లేదు. ఓ రాజా, నువ్వు వాళ్ళందరికంటే గొప్పవాడివై దారిద్ర్యాన్ని, మనుషుల్ని బాధ పెట్టేదాన్ని తగలబెట్టమని ఆ దరిద్రాన్ని నీ చేతులు పెట్టాడు మా గురువుగారు. మా దరిద్రం తగలబెట్టు, ప్రజల దారిద్ర్యం దగ్ధం చెయ్యి. అది నువ్వే చెయ్యగలవు, ఎందుకంటే నువ్వు కాళీ భక్తుడివి, నువ్వు తలుచుకుంటే దారిద్ర్యం తగలబెడతావు అని నీ మీద నమ్మకంతో మా గురువుగారు సందేశం ఇచ్చాడనగానే, అమ్మ బాబు, కొరకంచులు చేతిలో పెట్టడం వెనక అతను ఎంత ఉందా? ఎవరక్కడ 1116 బంగారు కాసులు గురువుగారికి నెత్తి మీద పోసేయండి, కనకాభిషేకం అన్నాడు. ఈయన సునకం కనకాభిషేకం. ఇంకేముంది, సన్మానం చేసేశారు. సన్మానం చేశాక ఈ మూట చేతిలో పెట్టుకున్నాడు. మెడలో శాలువా వేశారు. శాలువా వేసుకున్నాక ఈ మూట ఉంచుకుని ఆయన ముందుకు వెడుతున్నాడు. ఆ వెడుతున్న వాడికి అనుమానం ఏమిటంటే, అసలు ఇందాక నుంచి వీళ్ళంతా ఎందుకు చప్పట్లు కొడుతున్నారని అర్థం కాల. మీకు కూడా శ్లోకం ఎలా అర్థం కాలేదు అర్థం చెబితే కానీ అలా ఆయనకేం అర్థం కాల. అందుకని ఎందుకు చప్పట్లు కొడుతున్నారు సభలో వాళ్ళు, ఎందుకు రాజుగారు సన్మానం చేస్తున్నాడు, ఎందుకు శాలువ, అసలు ఈ గందరగోళం అర్థం కాక కొంపతీసి శాలువ డబ్బులు మళ్ళీ లాక్కుంటారేమో అని ఇటు ఇటు చూసుకుంటూ దొంగచూపులు తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఏమండి మీ గురువుగారు ఇలా ఇలా చూస్తున్నాడు ఏమిటండి, బయటకు పెడుతూ మళ్ళీ ఎందుకు చూస్తున్నాడండి అన్నారు భోజరాజు గారు కాళిదాసుని. ఎందుక, తన దారిద్ర్యం మీకు అంటగట్టిపోయాడే, ఈ దరిద్ర దేవత మళ్ళీ వెంటబడి వస్తుందా లేదా అని చూసుకుంటున్నాడండి మా గురువుగారు అన్నట్ట. ఎవరక్కడ మళ్ళీ వేసేయండి 1116 అన్నాడు ఆయన. అమ్మవారి అనుగ్రహం ఉంటే కాళిదాస్ చరిత్ర ఇవన్నీ అద్భుతం అండి. నిజంగా నేను ఆ శ్లోకాలు చదువుకున్నప్పుడల్లా ఆనందంతో పొంగిపోయేవాడిని. మీరు అదృష్టవంతులు, అవి వింటున్నాం మనం అందరం. కాళిదాస్ అంత కవులం కాకపోయినా ఎటువంటి శ్లోకాలు వింటారు కదా, ఎంత సజ్జస్ఫూర్తి. పనికి మాలిన వాడిని సన్మానం పొందేవాడిలాగా చేయగలడు. ఎందుకు పనికిరాని దారిద్ర్యంతో పీడింపబడేవాడిని కోటీశ్వరుణ్ణి చేయగలడు ఆ కాళిదాసు. అమ్మవారి అనుగ్రహం ఇదన్నమాట. అమ్మవారి అనుగ్రహం ఈ గురువుగారు చేస్తున్న పని. జాతకాలతో బాధపడి నానాయాతన పడుతున్న వాళ్ళందరినీ అమ్మని అనుగ్రహం పొంది అమ్మని పూజించి మిమ్మల్ని నేను అనుగ్రహించగలుగుతున్నాను. కాబట్టి అమ్మని పట్టుకోండి, ఏం భయం లేదు. ఈ ఉజ్జయిని మహాకాళి పరమశక్తి స్వరూపిణి. ఆ తల్లి యొక్క మహిమలు కూడా చెప్పుకున్నాం.
సౌరాష్ట్రే సోమనాథంచ, సోమనాథుడి ఆవిర్భావం, ఆ జ్యోతిర్లింగ మహిమ చెప్పుకున్నాం. శ్రీశైలే మల్లికార్జునం, తెలుగువాడు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి జ్యోతిర్లింగ ఆవిర్భావ మహిమలు చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు మనం ఏ క్షేత్రంలో ఉన్నామో ఆ క్షేత్ర అధినాయకుడు మహాకాళేశ్వరుడి ఆవిర్భావ మహామహిమాదుల ఘట్టాలు, దీంతో పాటుగా క్షేత్రమహిమ, ఈ క్షేత్రాన్ని పరిపాలించిన విక్రమార్కాది మహారాజుల చరిత్ర, అమ్మవారి అనుగ్రహం పొందిన కాళిదాస కవి కవిత్వ వైభవం, ఇవి తెలుసుకున్నాం. ఇప్పుడు ఓంకారం అమరేశ్వరం, ఓంకార జ్యోతిర్లింగాన్ని గురించి తెలుసుకుందాం. జ్యోతిర్లింగాలన్నీ ఒకేసారి చెప్పుకోవటం అంటే ఒక యోగమే, చెప్పాక అంత తేలిక కాదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా బుద్ధి అక్కడ లగ్నమై వినాలి అని అనిపించదు. సహజంగా లోకంలో కర్మయోగము అని ఒక మాట ఉన్నది. మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని వల్లే మనకి లాభమో నష్టమో వస్తుంది. ఈ లాభ నష్టాలు కర్మ వల్ల రావడానికి కర్మయోగము అని పేరు అన్నమాట. యోగాన్ని ఎవడు తప్పించలేడు, ఎందుకనంటే అది నువ్వు చేసుకున్న పని కనుక. జుగుప్సాకరమైన అన్నం తిన్నాం అనుకోండి, అది పనికి మాలిన అన్నం కనుక, పాడైపోయిన అన్నం కనుక, అది కడుపులోకి వెళ్ళాక మనకు అనారోగ్యం తెచ్చిపెడుతుంది. మంచి అన్నం తింటే పవిత్రమైనది, దానివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు ఏ అన్నం తిన్నామో దాని ప్రభావం నీ పొట్ట మీద, పొట్ట ద్వారా శరీరం మీద పడుతుంది. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే పవిత్ర అన్నం తినాలి, అనారోగ్యంగా ఉండాలంటే కుళ్ళిపోయినవి, పాచిపోయినవి, చెత్తా చెదారం కడుపులో పారేయాలి. ఆహారం వల్ల శరీరం ఎలా అయితే మార్పులకి గురవుతోందో, అలాగే కర్మలు కూడా, పనులు కూడా మన ప్రవర్తన అనేటటువంటి శరీరాన్ని నడుపుతోంది. అందుకని సాధ్యమైనంత వరకు సత్కర్మాచరణ చెయ్యండి, దుష్కర్మాచరణ చెయ్యకండి అన్నారు. విను తళియనుడు అన్నంబునువోలే, అంటే పొరపాటున రాగి పాత్రలో ఒక ఆయన కుళ్ళిపోయిన అన్నం, చింతపండుతో కూడిన అన్నం పెట్టాట. దానికి తళియలో పెట్టిన అన్నము అని పేరు అన్నమాట. రాగి పాత్రలో పెట్టబడిన అన్నం, ఆ అన్నం కూడా చింతపండు వేసిన అన్నం. దత్తాత్రేయ చరిత్రలో అలర్కోపాఖ్యానంలో చెబుతాడు. సహజంగా రాగికి చింతపండు పులుపు తగిలితే వెంటనే అది మకిలిపోతుంది. అదే పులిహార లాంటి అన్నాలు రాగి పాత్రలో వేసుకు తింటే ఇంచుమించుగా చచ్చిపోయేంత ప్రమాదం వస్తుంది అన్నమాట, విషం అయిపోతుంది. అందుకే రాగి పాత్రలో పొరపాటు కూడా ఈ పులిహార పెట్టుకు తినకూడదు. అసలు రాగి పాత్రలో కేవలం నీళ్లు పోసుకుని ఆచమనాదులకే వాడాలి తప్ప, పాలు కూడా రాగి పాత్రలో పోసి అభిషేకం చేస్తే అది విషం అవుతుందని పేరు. పెరుగు అసలు వేయకూడదు పులుపు కనుక. కొన్ని పదార్థాలు రాగి పాత్రలో పడకూడదు. చింతపండు బాగా వేసిన ఏ పులిహారో పొరపాటున రాగి పాత్రలో వేసి అది కొంచెం కుళ్ళిపోతూ ఉండగా చూసుకోకుండా తినేసామంటే వెంటనే వాడికి కడుపు తిప్పేసి, అయితే వాంతులు మొదలైనవి, చివరికి అనారోగ్యం పాలవుతాడు. ఒక్కొక్కటి దురదృష్టం వల్ల అన్నం వల్ల చచ్చిపోతారు కూడా. ఆ దుష్టాన్నాన్ని కక్కేసి బయటికి తీయిస్తారు వైద్యులు. అందుకే మనం చేసే దుష్కర్మలు అటువంటి దుష్టాన్నం. అందువల్ల సత్కర్మాచరణ చెయ్యాలి. చేస్తే లాభం ఏమిటి అంటే సత్కర్మాచరణ పవిత్రమైన, ఏ విధమైన సూక్ష్మక్రిములు లేని, పాసిపోని అందమైన అన్నం అన్నమాట. ఈ అన్నం శరీరాన్ని బలంగా ఉంచుతుంది, దేహంతో పాటు ముఖానికి కూడా మంచి కాంతినిస్తుంది. అందుకని ఎక్కడ పడితే అక్కడ చెత్త తినద్దు అని ఆయుర్వేదం చెబుతోంది. మనం చేసే కర్మలు కూడా చెత్త కర్మలు చేయకూడదు. కర్మ అవశ్యం అనుభవించాలి గనక, అంటే మనం చేసిన ఫలితం అనుభవించాలి గనక సాధ్యమైనంత వరకు శాస్త్ర విహిత కర్మలు అంటే పురాణాదులలో చెప్పబడినటువంటి విధానంతో నడుచుకోవాలి. చెయ్యరాని పనులు చెయ్యొద్దు అని చెప్పారు. చెయ్యరాని పనులకి దుష్కర్మయోగం అని పేరు. కర్మయోగము దుష్కర్మయోగము. దుష్కర్మయోగం ఉంటే జ్యోతిర్లింగాల గురించి కథ చెబుతూ ఉంటే వినలేరు అని చెప్పారు. అందుకని చెబుతున్నాను, శివపురాణంలో చెప్పాడు జ్యోతిర్లింగాల గురించి చదువుతూ ఉంటే ఉపన్యాసం, దుష్కర్మయోగం అనేది నెత్తి మీద ఉన్నవాడు వినలేడు. సత్కర్మయోగం ఉన్నవాడు ఎక్కడున్న ఆ సమయానికి వస్తాడు, అప్పటిదాకా బయట ఉంటాడు ఆ సమయానికి రాగలుగుతాడు. కొన్ని కోట్ల సహస్రనామ పారాయణ ఫలితం, మహాద్భుతమైన నిర్బుద అర్బుద కోట్ల యజ్ఞాల ఫలితం, భూమండలం చుట్టూ నిరంతరం ప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలితం, ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమ క్రమం తప్పకుండా ఒకే వేదిక మీద కూర్చుని వింటే అటువంటి వాడికి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏది గొప్ప? అసలు యజ్ఞం ఒకటి చేయడానికే తలప్రాణం తోపుకొస్తుంది. ఇంక కోటానుకోట్ల యజ్ఞాలు చేయలేరు, కోటానుకోట్ల తీర్థయాత్రలు చేయలేదు, కోటానుకోట్ల సహస్రనామాదుల పారాయణ చేయలేము, తీర్థయాత్రలు అసలే చేయలేము, భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేయటం ఇంకా కష్టం. కానీ ఆ చెయ్యటం అనే కష్టం తొలగిపోయి దానివల్ల వచ్చే ఫలితం కేవలం ఈ 12 జ్యోతిర్లింగాలు ఒక్కచోట ఉండి వింటే, ఒకే క్షేత్రంలో ఒకే వేదిక దగ్గర ఉండి ఉంటే అప్పుడు అటువంటి వాడు ఆ విన్నవాడికి ఈ ఫలితం వస్తుందన్నారు. అందుకే పూర్వకాలంలో దీనికోసం వెతుక్కునేవారు. నారదుడు, నందీశ్వరుడు వాళ్ళు కూడా విన్నారు అంటే వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? వాళ్ళు కూడా ఎందుకున్నారంటే ఈ నందీశ్వరుడి జన్మ ఈ జన్మ వచ్చింది నాకు, మళ్ళీ భవిష్యత్తులో ఇంకో జన్మ వెళ్లకుండా ఎప్పుడు శివుడి దగ్గర ఉండాలని నంది విన్నాడు. నారదుడు ఇలాంటి యోగిగా ఉంటూ నిరంతరం వైకుంఠాది లోకాలు హాయిగా తిరుగుతూ భగవద్ధ్యానంతో వైరాగ్యంతో బతికే యోగం కావాలంటే ఇది వినాలనుకుని ఆయన విన్నాడు. మీకు కూడా యోగం పట్టింది కొంతమందికి, అందుకని వినగలుగుతున్నారు. ఇది నిజమైన సద్యోగం. మనం లోకంలో ఒక వ్యవహారం వాడతాం, ఉద్యోగం సద్యోగం లేదని. ఉద్యోగం అంటే తెలుసు, కానీ సద్యోగం గురించి ఏమిటో కొందరు అడిగారు. అసలు ఉద్యోగం అన్నా తెలియదు నీకు. ఉద్యోగం అంటే ఉత్ అంటే ఉచ్చ గొప్ప, యోగం ఒక మంచి స్థితి. ఉద్యోగం అంటే మంచి స్థితి. మంచి స్థితి అంటే ఏమిటి? ఒకటి దగ్గరికి వెళ్ళి జీతానికి పనిచేయడం మంచి స్థితి కాదు, అది నౌకరి, అది సేవకా వృత్తి. వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఇఫ్ వీఆర్ ఇన్ సర్వీస్. మనందరం ఉద్యోగాల్లో అనే దాంట్లో ఉంటున్నామే, అది సర్వెంట్స్ వాళ్ళు. కర్మగాలి రిటైర్ అయ్యాక కూడా ఇంకా బానిసలుగా బతుకుతున్నాం మరికొంతమంది, అది కర్మయోగం, అది ఇంకా దుష్కర్మయోగం అనుకోండి. అది మొత్తం మీద ఈ ఉద్యోగాలు చేస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ వీరందరూ, నేను కూడా ఒకప్పుడు ఉద్యోగం చేశాను కాబట్టి మనందరం సేవకులం. అందుకే హిందీ వాళ్ళు ఉద్యోగం అంటే దాన్ని ఏమంటారు, నౌకరీకర్తా హై అంటారు, నౌకరీ అది. అంటే ఉద్యోగం అంటే ఈ పురాణాలు వినడం పారాయణ చేయడం ఉద్యోగం. సద్యోగం అంటే ఏమిటి? ఈ విన్నదానిని బలపరుచుకోవడం, ఇదిగో ఇంత గొప్ప పనులు చేయటం సద్యోగం. కాబట్టి ఇప్పుడు మీది సద్యోగం. రిటైర్ అయిపోయిన వాళ్ళకి మరీ పట్టింది సద్యోగం. రిటైర్ అయిన వాళ్ళు అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీలో కుర్రాళ్ళు ఉండొచ్చు, వ్యాపారంలో ఇంకా చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళు ప్రస్తుతానికి. ఎందుకని ఈ 10 రోజులు మీరు అన్నీ వదిలిపెట్టి నిశ్చింతగా ఉంటున్నారు. నా నమ్మకం ప్రకారంగా మీరందరూ ఈ లోపలికి సెల్ ఫోన్ తేవట్లా, ఇంటికి వెళ్ళాక కూడా ఉపన్యాసం అయ్యాక కూడా పాపం ఇంటికి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడలేదు పాపం, ఎంత భక్తితోటో ఈ ప్రాంతం తప్ప మరి అన్నీ మర్చిపోయి ఆహాహాహా మా గురువుగారు ఉపన్యాసం ఎంత బాగుందో, దేవుడి దర్శనం బాగుంది, భస్మాభిషేకం బాగుంది అంటూ వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. టీ దగ్గర తాగే చోట కూడా అన్ని కబుర్లు మానేసి దాని గురించే కదా, మరి వాళ్ళు ఏ జ్యోతిర్లింగం గురించి చెబుతారో అనే మాట్లాడుకుంటూ టీ తాగుతున్నారు కొందరు. లేదా ఆటో ఎక్కుతున్నా ప్లేటో ఎక్కుతున్నా ప్లేటు పెంచుకుని అన్నానికి వెళ్ళినా ఎల్లవేళలా శివనామస్మరణే చేస్తున్నారు. మీలాంటి పుణ్యాత్ములు 10 కాలాల పాటు చల్లగా ఉందిరుగాక, నేను చెప్పినట్టుగా ఉన్నవాళ్ళందరూ. ఇవాళ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ మహిమ చెప్పుకుందాం. 4వ జ్యోతిర్లింగం అది. ఓంకారుడు ఒకడు కాదు, అది మాత్రం తెలుసుకోకుండా వెడితే ఉపయోగం లేదు. ఓంకారం క్షేత్రం, అక్కడున్న జ్యోతిర్లింగం అమరేశ్వరుడు. కానీ అందరూ నర్మదా నది దగ్గరికి వెడతాం, నర్మదా నదికి అటువైపు కొండ ఇటువైపు కొండ రెండున్నాయి, మధ్యలో నర్మద ప్రవహిస్తోంది, రెండు కొండల్ని విభజిస్తూ. ఈ రెండు కొండలలో ఎడమవైపు ఉన్న కొండలకి ఓంకార పర్వతం అని, కుడివైపు ఉన్న దానికి అమర పర్వతం అని పేరు. ఈ రెండు వింధ్య పర్వతమే, వింధ్య పర్వతం రెండుగా చీలింది అక్కడ, అదంతా వింధ్య శ్రేణి. అందులో ఆ ఎడమవైపు ఉన్న కొండ మీద ఉన్న స్వామిని ఓంకారుడుగాను, కుడివైపు ఉన్నవాడిని అమరేశ్వరుడుగాను పిలుస్తున్నాం. ఓంకారం క్షేత్రదేవత, ఈ అమరేశ్వరుడు జ్యోతిర్లింగం. అందుకని ఈ రెండు లింగాలని ఒకేసారి చూస్తేనే జ్యోతిర్లింగ యాత్ర అవుతుంది. అందరూ పరిగెత్తికి వెళ్ళిపోవడం, ఆ అవతలున్న ఓంకారేశ్వరుడు చూస్తారు, కానీ యువతల వైపు కొండ మీద ఉన్న అమరేశ్వరుడి దగ్గరికి వెళ్ళరు. ఆయన అమర ఈశ్వరుడు, దేవతలకి కూడా ఈశ్వరుడు. అమరత్వము అంటే చావు లేకుండా ఉండడం. మనందరికీ మరణం ఉన్నది, అది లేకపోవటం అమరత్వం. అమరత్వమును ఇచ్చే ఈశ్వరుడు గనక అమరేశ్వరుడు అన్నారు. అమరత్వం ఇవ్వడం అంటే ఇక్కడున్న ఈ చండాల శరీరాన్ని ఇక్కడ అట్టే పెడతాడని కాదు, ఇటువంటి శరీరంలో మళ్ళీ ప్రవేశించకుండా తన దగ్గర ఆనందంగా బతికేలా చేస్తాడు గనక అమర ఈశ్వరుడు అన్నారు. రెండూ చూడాలి అని కఠినంగా ఆజ్ఞాపించాడు ఈ శివపురాణంలో, జ్యోతిర్లింగ మహాత్మ్యాల్లో, కోటి రుద్ర సంహితలో. కాబట్టి రెండూ చూడాలి. రెండు లింగాల్లో ఈ లింగం కొంచెం ఒరిగి ఉంటుంది తమాషాగా. దీనికి ఒక కారణం ఉంది, ఈ లింగావిర్భావం. ఒకప్పుడు నారద మహర్షి, ఆయనకు కూడా మనలాగే తీర్థయాత్రలు చేయాలనిపించింది, అందుకని ఆయన ఒంటరిగా బయలుదేరాడు. గురువుగారు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు శాస్త్రం, శిష్యులు మంది మార్బలం లేకుండా. మీరు ఎప్పుడైనా చూడండి శంకరాచార్యుల వారితో ఎంతమంది శిష్యులు ఉండేవారు ఆ రోజుల్లో. మరి మహానుభావుడు వేదవ్యాసుడు 10,000 మంది శిష్యులతో వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళినా. మనం వేదవ్యాసుడు అంత గొప్పవాళ్ళం కాలేకపోతున్నాం, కేవలం నేను 175 మందితోటి వచ్చాను. వేదవ్యాసుడు ఎక్కడికి వెళ్ళినా 10,000 మంది శిష్యులు అన్నారు. సమధిక సత్కవీశ్వరులు పైలుడు జైల సుమంతులాదిగా, జైమిని పైల సుమంతులాదిగా, సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతులాదిగా, శమదమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడగూడిరా, క్రమమున్న తీర్థయాత్రకు ధరాతలమందఖిలంబు దృక్కి. అక్కడ చెప్పారు 10,000 శిష్యులతోటని, 10,000 మంది శిష్యులతో వెళ్ళేట ఆయన. క్రమమున్న తీర్థయాత్రకు ధరాతలమందఖిలంబు దృక్కి, భావము భవభక్తి యుక్తముగా వచ్చితి కాశీకి పుణ్యరాశి కిందని కాశీఖండంలోనూ భీమేశ్వర పురాణంలోనూ కూడా చెబుతాడు. అక్కడ వేదవ్యాసుడి కాలంలో 10,000 మంది శిష్యులతో వెళ్ళాడు ఆయన. మహానుభావుడు కనుక ఎక్కడికి వెళ్ళినా పోషించగలిగాడు శిష్యుల్ని. నిజంగా ఆయనతో వెళ్ళిన శిష్యులు డబ్బులు కట్టుకుని వెళ్ళారా? అంత ఇలా పంచులు కట్టుకుని ఎక్కడికి వెళ్ళినా మీరే పాస్ చెల్లరానహి వెళ్ళిపో, గణేష్కి ఆశ్రయకరు అనేవారు తప్ప చేతిలో జోలి కూడా లేకుండా పోయేవారట. కేవలం పంచి గండువాతో పోయేవారు. వీళ్ళందరినీ పోషించే భారం గురువుగారిది. ఎంత కష్టపడ్డాడో చూడండి ఆ రోజుల్లో గురువుగారు తన తపో మహిమతో. శంకరాచార్యుల వారి కాలంలో మరీ భయంకర కేకారణ్యాలు, శ్రీశైల అరణ్యాల్లో ఇంకో అడవుల్లో ఆయన 1,000 మంది శిష్యులతో వెళ్ళాడు. అంటే కలియుగం దగ్గరికి వచ్చేసరికి శంకరుడి దగ్గరికి 10,000 అయ్యారు. కలియుగం పాదంలో మార్పు వచ్చేసరికి ఆ 1,000 కాస్త నాకు 200లోకి దిగారు. అదనమాట తేడా. కాబట్టి ఎప్పుడు కూడా శాస్త్ర ప్రకారంగా గురువులు ఒంటరిగా వెళ్ళకూడదు, శిష్యులతో వెళ్ళాలి. కానీ నారద మహర్షి దేవఋషి గనక ఎందుకు వచ్చిన శిష్యులు, వీళ్ళతో పెడితే కాస్త గందరగోళంగా ఉంటుంది అనుకుని పాపం ఒంటరిగా వచ్చాడు తీర్థయాత్రలు చేసి. తిరిగి 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 ఇదిగో నర్మదా నది దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మనం ఓంకారం అంటున్న చోటుకి చల్లని వాతావరణం. అదేంటో నారదుడు అడుగు పెడితే ఒకటే వర్షం, ఒకటే వర్షం మాయిదారు గొడవ, 5 రోజులైనా తుఫాను వర్షమే. నారదుడికి వారసనం మనం కూడా. అంచేత ఈ వర్షంలో శీతలత్వం ఆయనకి ఏమనిపించదు గనక చల్లని నర్మదా జలంలో స్నానం చేసి గాలి ఒంటికి తగులుతూ ఉంటే ఆహ్లాదం పొందుతూ ఆ శైత్యానికి, నిజానికి చల్లదనానికి ఆహ్లాదం కాదు, మిగతా వాళ్ళకి దగ్గులు వస్తాయి. ఆయన దివ్య ఋషి అందుకని ఆనందంగా ఇంత విభూతి పూసేసుకుని హరహర మహాదేవ శంభు అనుకుంటూ వచ్చాడు. అప్పటికి ఇక్కడ ఓంకారేశ్వరుడు లేడు. అందుకని గుర్తుపెట్టుకోండి, అమరేశ్వరుడు ఓంకారేశ్వరుడు లేడు. కేవలం ఆ నర్మదా స్నానం చేసి కొండ మీద కాసేపు జపం చేసుకుందామని వచ్చాడు. ఎందుకని అంటే నర్మదా దర్శన మాత్రేన పవిత్రం కరోతి. నర్మదా అనేది ఎంత గొప్పదో తెలుసా, చూస్తే పవిత్రుల్ని చేస్తుంది, ఇంకా స్నానం చేస్తే. ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకే మీ అందరికీ దీక్షా కంకణం కట్టానే. ఎందుకు కట్టాను అంటే ఇక్కడ కాదు, మంగళవారంతో పూర్తయిన తర్వాత బుధవారం అక్కడికి తీసుకెళ్ళి దీక్షా కంకణ విరమణ నర్మదలో చేయిస్తున్నాను. ఒక దర్శనం స్పర్శనం రెండు ఉంటాయి మీకు ఆ వంకతోటి. మహాయోగం అది. నర్మదా నదిలో స్నానం చేసి శివదీక్షా విరమణ చెయ్యటం అంటే ఇంకా ఎంత పుణ్యమో పద్మపురాణంలో నర్మదా మహిమలో చెప్పారు, స్కాంద పురాణంలో రేవాఖండంలో చెప్పారు, ఇందులోనూ చెప్పారు. ఇంతింతని వర్ణించలేము. నర్మదా నది అంటే చాలా గొప్పది. గంగ కంటే యమున కంటే కూడా గొప్పది అన్నాడండి ఆయన పురాణాల్లో, దాదాపు అన్ని పురాణాల్లో. కానీ ఆ విషయం లౌకిక ప్రాణులకు తెలియదు అంతే. అందుకే అక్కడ స్నానం చేసి రేవా తరంగ సీకర, అక్కడ శ్రీనాథుడు కాశీఖండంలో చాలా బాగా చెప్తాడు, రేవా తరంగ సీకర సేవా హేతుడుగుచు అంటాడు. రేవా నది అంటే నర్మదా నది. నర్మదా నది తరంగాల మీద నుంచి చల్లని నీటి బిందువులు మీద పడుతున్న సీకరం అంటే నీటి తుంపర్లు. వర్షం పడుతున్నప్పుడు తుంపర్లు పడతాయి చూసారా? అలాగే నదీ తీరంలో కూర్చుంటే నది దబదబా ప్రవహిస్తున్నప్పుడు పైన నీటి తుంపర్లు పడతాయి. ఆ నీటి తుంపర్లు ఒంటి మీద పడుతుంటే ఆహ్లాదం పొందుతూ కాసేపు ధ్యానం చేశాడు. వెంటనే ఆ పర్వతాలన్నీ వింధ్య పర్వతాలని చెప్పాను కదా, అదంతా వింధ్యం. వింధ్య పర్వతం, నారదుడంతటి వాడు నా కొండ మీదకు వచ్చాడు, నా నది దగ్గర స్నానం చేశాడు, తన కొండ చుట్టూ ప్రవహిస్తుంది కనుక తన సొంత నది అనుకున్నాడు ఆయన నర్మదని. అక్కడికి వచ్చేసి ఆనందం తట్టుకోలేక ఆయనకి రెండు రూపాలు ఉన్నాయి, ఒకటేమో స్థావరం, మరొకటి జంగమం, కదిలే రూపం కదలని రూపం. ఆయన మనలాగా ఒక మనిషి రూపం ధరించగలడు. కాళ్ళు చేతులు కళ్ళు ఇలా అవయవాలతో మానవునిలాగా దర్శనమివ్వగలడు. దాంతోపాటు అసలు రూపం కొండ, బండరాళ్లతో చెట్లతోటి ఉండగలడు. అందుకని ఇటు స్థావరము జంగమము రెండు రూపాలు రెండు రూపాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కొండ కొండ కిందే ఉంది, తన దివ్యశక్తితో అందమైన మానవాకారం ధరించి నారద మహర్షి దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరించాడు. అయ్యా మీరు రావడం నా అదృష్టం అండి అంటూ పొంగిపోయి, పక్కనే ఉన్న నీళ్లు గనక కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వడం కష్టం కాదుగా, పాద్యం ఇచ్చాడు. పాద్యము అంటే పాదములు కడుక్కోవడానికి ఇచ్చే నీటిని పాద్యము, దాంట్లోనే ఉంది అర్థం. పాదయోహో పాద్యం సమర్పయామి, కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీరు పాద్యం, చేతులు కడుక్కోవడానికి ఇచ్చే నీరు అర్ఘ్యం, తాగడానికి ఇచ్చే నీరు ఆచమనం. అదనమాట పాద్యం అర్ఘ్యం ఆచమనం అంటే. మూడు ఇచ్చాడు. పువ్వులు ఉన్నాయి కనుక కొండ మీద చెట్లకి ఆ పువ్వులతో పూజించాడు. ఆ తర్వాత ఆయన్ని ఇప్పుడు కూర్చోబెట్టాడు. మళ్ళీని వినయంగా మాట్లాడాడు. వినయం క్రమంగా అహంకారంగా మారిపోయి విజృంభణగా మారిపోయింది. ఎప్పుడైనా అంతే ముందు మనం మెల్లిగా మాట్లాడి తర్వాత విజృంభిస్తాం. అలాగే ఆయన కూడా ఏమన్నాడు, నారద మహర్షి నీ వంటి పుణ్యాత్ముడు రావడం వల్ల నా జన్మ ధన్యమైపోయింది, సమస్త లోకాలని నిరాఘాటంగా తిరగగలిగే మహిమ కలిగిన వాడివి, వైకుంఠానికి వెళ్ళగలవు, కైలాసానికి వెళ్ళగలవు, భూలోకానికి వెళ్ళగలవు, ఏ మాలోకానికైనా వెళ్ళగలవు, అటువంటిది మా లోకానికి నువ్వు రావడం నా అదృష్టం. ఎవడు అదృష్టవంతుడు, ఎవడు గౌరవం పొందినవాడు అంటే అతిథిర్ గృహమాయాతం, ఇంటికి వస్తున్న అతిథిని చూచి ఎవడు ఆనందం పొందుతాడో ఆ అతిథి ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా అందరినీ సమానంగా చూసి గౌరవిస్తాడో వాడిది గౌరవం అట. నగురు సగురు గురుహు, అంతేకాని శరీరం ఎంత పెద్దగా ఉంటే వాడి గౌరవం గౌరవం కాదు. కాదు గౌరవం ఆకార గౌరవం అని తెలుగులో అనువాదం కూడా అందుకే చేశాడు. గురు శబ్దానికి అర్థం పెద్ద, దానికి వ్యతిరేకం లఘువు. గురువు లఘువు అంటున్నాం కదా, అందుకే మనం గురువు అంటే ఎవడు అంటే పెద్దవాడంటే ఎవడు, పెద్ద కొండ ఉండి పెద్ద ఇల్లుండి లేకపోతే మంచి పర్సనాలిటీ ఉంటే వాడు గురువు కాదు. అతిథి తన ఇంటికి రాగానే వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా వాడిని ఎవడు గౌరవిస్తాడో వాడిది నిజమైన శరీరం, గొప్ప శరీరం. వాడు గౌరవం పొందినట్టు అంటే పెద్దవాడైనట్టు. అంతేగాని శరీరం ఇంతలా ఉంటే వాడు గొప్పవాడు అవుతాడా? ఈ పద్యం తప్పక తెలుగు పద్యం ఇంకా బాగుందన్నమాట. అతిథి కడు అల్పుడైన అత్యధికుడైన ఇంటికే తెంప ప్రియమందునెవ్వడే నీ వాణి గౌరవమది గౌరవంబుగాని కాదు గౌరవమాకార గౌరవంబు. అతిథి తన ఇంటికి రాగానే ఆనందం పొంది వచ్చావా వచ్చావా అని పిలిచి కూర్చోడానికి ఆసనమిచ్చి ఏదో రకంగా సన్మానం చెయ్యాలి. వాడెవడైనా ఇంటికి వచ్చాడు గౌరవించంతే, అలా ఎవడు గౌరవిస్తాడో వాడు గొప్పవాడు. వాని గౌరవమది గౌరవంబుగాని వాడిది నిజమైన గౌరవం అంటే, అంటే వాడిది గొప్పతనం అంటే కాదు గౌరవం ఆకార గౌరవం. ఇంతలా ఉంటే, ఎంత శరీరం ఉంటే, ఎంత సంపద ఉంటే, ఎంత ఇల్లుంటే వాడు గౌరవం పొందినట్టు కాదు, వాడు పెద్ద శరీరం ఉన్నవాడు కాదు. నీ రాకతో నేను సంతోషించాను, ఇప్పుడు నేను గొప్పవాడిని అయిపోయాను. తన్ను తానే పోగొట్టేసుకుంటున్నాడు. నిన్ను నేను గౌరవించాను కనుక నాది మంచి బుద్ధి. ఈ లోకంలో నువ్వు చాలా తిరిగావు, తిరుపతికి వెళ్ళావు, వెంకటాచలానికి, సోణపర్వతానికి వెళ్ళావు, సహ్యపర్వతానికి వెళ్ళావు, మేరుపర్వతానికి వెళ్ళావు, ఇంకా ఎన్నెన్ని పర్వతాలు ఉన్నాయో అన్ని పర్వతాల దగ్గరికి వెళ్ళావు, కుల పర్వతాల దగ్గరికి వెళ్ళావు, చిన్న పర్వతాలకు వెళ్ళావు, పెద్ద పర్వతాల దగ్గరికి వెళ్ళావు. ఇన్ని పర్వతాలు ఉన్నాయి కానీ, ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి కానీ, నా వంటి పర్వతరాజు ఎక్కడన్నా నీకు కనబడ్డాడా? గొప్పవాడంటే నేనే. నన్ను నువ్వు గొప్పవాడిగా ఒప్పుకుంటావా నారద? నువ్వు చెబితే అది నిజమవుతుంది, ఎవడబడితే వాడు పొగిడితే నేను ఒప్పుకోను. ఒక ప్రామాణికుడు పొగడాలి. పొగడం అంటే గొర్రెల మందలు ఇహిహి అని సకిలిస్తే అవతలవాడు గొప్పవాడవడు. కాబట్టి ఒక లక్ష మంది పామరజనం వచ్చి నువ్వు గొప్పవాడు అని నన్ను పొగిడితే నేను గొప్పవాడినవను. నీ వంటి వాడు ఒక్కడు పొగిడితే నేను గొప్పవాడిని. పర్వతాల్లో కల్లా ఏ పర్వతం గొప్పదో చెప్పను. కానీ నారదుడు హారిని దొంపతేగా ఇంత అహంకారం అని కనుకున్నాడు. నారదుడి పని అవతలవాడు కొల్లబడవడం. ఎవరికైనా అహంకారం వచ్చిందో వాడి పని అయిపోయినట్టే. వెంటనే ఏమన్నాడు, ఏం చెప్పమంటావయ్యా, నాకు అదేం కర్మయోగం, ఎక్కడికి వెళ్ళినా అంతా నీలాంటి వాళ్లే తగులుతున్నారు అన్నాడు. మేరు పర్వతం దగ్గరికి వెళ్ళా, ఆయన నాంత గొప్పవాడు లేడంటాడు. ఇంకో సహ్యపర్వతం దగ్గరికి వెళ్ళాను, ఆ సహ్యపర్వతరాజు నేనే గొప్పవాడిని అంటాడు. ఏ లోకంలో ఇంతమంది ఉన్నారు, శ్రీశైలం ఉన్నది, అక్కడికి వెళ్ళాను, శ్రీశైల పర్వతరాజు ఎప్పుడు నేను గొప్పవాడిని చెప్పలా. వెంకటాచలం దగ్గరికి వెళ్ళాను, ఆ వెంకటాచలాధీశ్వరుడు నేను గొప్పవాడినల్లా. సోనాద్రి దగ్గరికి వెళ్ళాను, ఆయన గొప్పవాడిని చెప్పరా. కానీ నువ్వు మేరు పర్వతం, మేము గొప్ప అంటే మేము గొప్ప అంటున్నారు. ఎవరిని గొప్ప అని పొగడాలో నాకు తెలియదు. అయినా నీ గొప్ప నీకు తెలుసు, ఆయన గొప్ప ఆయనకి తెలుసు, మధ్యలో నాకేం తెలుసు. నన్ను అడిగితే మాత్రమే చెప్తాను, ఆయనే గొప్పవాడని ఆయన అంటాడు, నువ్వే గొప్ప నువ్వే అంటావు. ఏమో మీలో మీరు తగాదా పడి మీరు కొట్టుకుని యుద్ధం చేస్తే తప్ప మామూలు వాడు మీ గొప్పతనం తేల్చలేడు. ఇంతకుమించి నన్ను అడిగినా ఏం చెప్పలేను అని టేం టేం అని వేణు వాయించుకుని వెళ్ళిపోయాడే. వేయవలసిన బాంబు వేసేసిపోయిగా. ఇక చూడండి, ఆయన అలా వెళ్ళడంతో పళ్ళు పటపట కొరికాడు. భయంకరమైన వేదన కలిగింది. ఎంత వార్త విన్నాను, ఇంతవరకు నేనే గొప్ప అనుకున్నాను, ఈ మీరు కూడా నన్ను నాకంటే గొప్ప అని ప్రచారం చేయించుకుంటున్నాడా వీడు దంపతిగా? అయితే వీడి సంగతి చూడాలి. నిద్ర పట్టట్లేదు వీడికి ఆ రోజు నుంచి. ఇక వాడు 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 కొనుక్కున్నట్ట, కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేళి జఫ్మకున్ వంటక మెచ్చగించునే వైభవముల్ పదివేలు మానసం బంటునే. నాకు అన్ని సుఖాలు ఉన్నాయి కానీ ఎన్నున్నా కంటికి నిద్ర వచ్చునే. కంటికి నిద్ర రాదు, ఎందుకు రాదో చెప్తాడు వినండి జాగ్రత్తగా. అన్నిటికంటే రతిక్రీడ చాలా ఆనందం కలిగిస్తుంది కానీ అది కూడా నాకు సుఖంగా లేదు. కొన్ని వందల వంటకాలు, రుచి కలిగిన వంటకాలు, వాళ్ళు కొబ్బరి వేయకుండా కనుక చక్కగా ఏ చక్కెర పొంగలో చేస్తే అది తింటే రుచిగా ఉంటుంది, తింటే దగ్గొస్తుంది కనుక. అలాంటి పదార్థాలు వంటకముల్ పదివేలు, పదివేల వంటకాలైనా రుచించవు. జఫ్వకున్ వంటక మెచ్చగించుని ఎంత మంచి మాట అన్నాడండి. నిజానికి మంచి రుచి కలిగిన పదార్థం తింటే ఆనందించాలి. ఇప్పుడు నాకు ఏ పదార్థం తిన్నా అది తినాలనిపించట్లేదు, ఆ రుచి తెలియటం లేదు, రుచి కూడా పోయింది. ఇంకా 10,000 సుఖాలైనా నా మనస్సుకు అంటటంలా. ఎందుకని అంటే కంటకుడైన శాత్రువుడొకడు తనంతటి వాడు కలిగిన తనంతటి శత్రువు మరొకడున్నాడని తెలిసిన వాడికి ఎవడికైనా ఇక నిద్ర పట్టదనమాట. అందుకే అవతల వాడు నాకంటే గొప్పవాడు లేక నా అంతటి వాడని ఎవడని అన్నాడా వాడికి మండిపోతుందనమాట. తనకి పోటీ లేకుండా తాను ఒక్కడే గొప్పవాడిని అనిపించుకోవాలని ప్రతివాడికి ఉంటుంది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమిటి, నేను గొప్పవాడిని అని చెప్పుకున్నాడు. వెంటనే నారదుడు కనుక నువ్వు నిజంగా గొప్పవాడు అని పొగిడి ఉంటే బాగుండేది, పొగడలేదు. ఈయన ఏమన్నాడు, మేరు కూడా గొప్పవాడిని అనుకుంటున్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళంతా పొగుడుకుంటున్నారా అన్నాడు. మిగతా వాళ్ళ మాట ఎలా ఉన్నా మేరుకి ఈయనకి పడిచవదు, రెండు రెండు పార్టీలు. అందుకని మేరు పర్వతము కూడా నా అంత గొప్పదని భావిస్తోందా, వాడు నా శత్రువు, వాడు గొప్పవాడు అనిపించుకున్నంతకాలం నాకు సుఖం లేదు, వాడిని పడగొట్టి నేనే గొప్పవాడిని అనవ్వాలి. ఎలాగా, పూర్వం మా వంశం వాళ్ళకి రెక్కలుండేవి, రెక్కలున్న ఈ పర్వతాలు ఆకాశంలో ఎగిరేవి, ఎగిరి అందరినీ పచ్చడి చేసేవి. దాంతో ప్రజలందరూ భయపడిపోయారు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఇంద్ర, పర్వతాలకి రెక్కలుండడంతో ప్రమాదమవుతోంది, రెక్కలున్న ఈ పర్వతాలు ఎగురుతూ వచ్చి హఠాత్తుగా మనుషుల మీద పడి పచ్చడి పచ్చడి చేసేస్తున్నాయి, వీటిని శిక్షించి మమ్మల్ని రక్షించమని ఇంద్రుడి దగ్గర ప్రజలు మొరపెట్టారు. తతఃక్రుద్ధ సహస్రాక్ష వజ్రముద్యమ్య దేవరాట్. వెంటనే దేవరాజు ఏం చేశాడు, వజ్రాయుధం పుచ్చుకున్నాడు, వేగంగా వచ్చేశాడు. ఆకాశంలో ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఎగురుతున్న పర్వతాల దగ్గరకు వచ్చి వాటి రెక్కలన్నీ పట్ట 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 నరికి అవతల బారేశాడు. దాంతో పర్వతాలకు రెక్కలు పోయాయి. నాకు కూడా రెక్కలు నరికేశాడా నాడా ఇంద్రుడు. ఇంద్రుడు మా వంశంలో ఒక్కడు చేసిన తప్పుకి మా పర్వతాలందరికీ రెక్కలు తెగొట్టాడు. ఇవాళ ఆ రెక్కలే కనుక నా దగ్గర ఉండి ఉంటే మిక్కిలి వేగంతో వెళ్ళి ఒక్క దెబ్బకి ఎగిరి మేరు పర్వతం నెత్తి మీద కాళ్ళు పెట్టి తొక్కి అడుసులోపల్ల తాటిపండది మినట్లు బురదలోకి తాటిపండిని ఒక్క తొక్కు తొక్కుతారు. తొక్కితే ఏమవుతుందంటే ఆ తాటిపండు అందులో బాగా నాని చెట్టు బాగా పెరుగుతుంది. అంచేత పూర్వం తాటి చెట్లు వేసేటప్పుడు బురదలోకి లోపలికి కాలుతో తొక్కేవారు అన్నమాట. అలా అడుసులోకి తాటిపండు తొక్కినట్టుగా వాడిని పాతాళానికి తొక్కేసేవాడిని దిక్కుమాల వ్యధమని వెళ్ళి పైకి లేవకుండా. కానీ ఏం చేయను, ఇప్పుడు రెక్కలు లేవు. ఒక ఆయన మంచం మీద చావడానికి సిద్ధంగా పడుకుని ఉన్నాడు, లేవలేను కానీ లేస్తే వాడు అంతం చూసేవాడు అని ఏమిటి, ఎప్పుడు లేవలేడు వాడు బతుక్కి, ఇంక లేచేదేమిటి వాడు అంతం చూసేదేమిటి, అలా ఉంది నా బతుకు. ఇప్పుడు రెక్కలు లేవు, ఎగరలేను, వాడిని పడగొట్టలేను, రెక్కలుండి ఉంటే తొక్కేసేవాడిని. ఇప్పుడు ఏం చెయ్యాలి, మేరు పర్వతానికి అహంకారానికి మూల కారణం ఒకటే. మేరు పర్వతం చుట్టూత సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు వంటి గ్రహాలు నక్షత్రాలు తిరుగుతున్నాయి. నవగ్రహాలు రోజు మేరు చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆయనకి అంత పేరు. రోజు ఇప్పటికి కూడా మీరు చూడండి, సూర్యగ్రహం మేరు పర్వతం చుట్టూ తిరుగుతోంది కాబట్టే మనకి ఒకవైపు సూర్యోదయం ఒకవైపు సూర్యాస్తమయం వస్తుంది, లేకపోతే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎక్కడుంటాయి. అందుకే మనందరం తూర్పు వైపు ఉన్న దేశాల వాళ్ళం, ప్రాచ్యులం అంటే తూర్పు వైపు ఉన్న వాళ్ళం, ప్రాచీ అంటే తూర్పు, తూర్పు వైపు ఉంటాం కనుక మనం ప్రాచ్యులం. పడమర వైపు ఉన్న వాళ్ళు అప్రాచ్యులు, అది తిట్టయిపోయింది కానీ నిజానికి అప్రాచ్యులు అంటే పశ్చిమం కంట్రీస్, పాశ్చాత్య దేశస్తులు అని అర్థం అన్నమాట. క్రమంగా అప్రాచ్యుడు అంటే ఈ వైపు కాకుండా అటువైపు ఉండేవాడా అని అర్థం, అదే తిట్టయింది. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి, అక్కడ పగలైతే ఇక్కడ రాత్రి. కారణం మనం మేరుకి ఎక్కడున్నాం, దక్షిణ దిగ్భాగంలో, వాళ్ళు ఉత్తరంలో ఉన్నారు. మేరు పర్వతానికి దక్షిణ భాగం తూర్పు దేశాలు ఉంటాయి, పశ్చిమ దేశాలన్నీ మేరు పర్వతానికి ఉత్తరంలో ఉంటాయి. సంకల్పం చెప్పుకునేటప్పుడు మేరోర్ దక్షిణ దిగ్భాగి అని చెప్పుకుంటున్నాం, అందుకే మనం. అదే మనం అమెరికా వెడితే మేరోహ ఉత్తర దిగ్భాగి అని చెప్పుకోవాలి. ఇవి నియమాలు. ఇదంతా ఎందుకు వస్తుంది ఈ సంకల్పం అంటే సూర్యుడు దీని చుట్టూ తిరగడం వల్ల. మేరుం ప్రదక్షిణీం కుర్వాణం అని సత్యనారాయణ వ్రతంలో మంత్రం చెబుతున్నారే అవన్నీ స్కాంద పురాణంలోవే, అవి ఎక్కడివి కా శ్లోకాలన్నీ అక్కడవే, వాటిని వచనంగా మార్చారు గజ్యంగా అంతే. అక్కడ ఉంటే చూడండి వరసగా ప్రాంగ్ముఖం, బర్బర దేశాధిపతిం, ఇలా వరసగా అక్కడ మంత్రాలు చెప్పారు. బర్బర దేశంలో ఉంటే ఈ రాహు అనే గ్రహం, ఇవన్నీ అందులోవే స్కాంద పురాణంలోవే. కాబట్టి ఈ గ్రహాలు సూర్యుడు మేరుపర్వతం చుట్టూ తిరగడం వల్ల మేరుపర్వతానికి పేరు వచ్చింది. సూర్యుడిని తిరగనివ్వకుండా చేసేసానంటే ఇంకా వేరువు లేదు, వాడి కీర్తి ఉండదు. ఒక వ్యక్తి దగ్గర కీర్తి ఉండాలంటే వాడి చుట్టూ తిరిగే జనం ఉండాలి. జనం వెళ్ళడం మానేస్తే ఇంక వాడిని ఎవడు పట్టించుకుంటాడండి. వ్యాపారం దివాళా ఎత్తాలంటే కొండానికి ఎవడు వెళ్లకుండా చేసేస్తే చాలు. ఇప్పుడు ఆ పని నేను చేయగలను. ఎలాగా? రెక్కలు లేవు కాని పైకి కిందకి ఎదగ్గలను నేను. కాబట్టి సూర్యుడిని ఎటూ కదలకుండా ఆపేశానంటే ఇంకా వీడి పని అయిపోయినట్టే మేరువు పని అనుకున్నాడు వాడు. అంటే మేరువు చుట్టూ సూర్యుడు తిరగకుండా ఉండాలంటే సూర్యుడు కదలకుండా ఉండాలి, కదలకుండా ఉండాలంటే నేను సూర్యుడి మార్గాన్ని అడ్డం కొట్టాలి అనుకుని ఒక్కసారి విపరీతంగా శరీరం పెంచేశాడు. మొత్తం పైన ఖగోళాన్ని దాటేశాడు. పాపం ఇది తెలియదు సూర్యుడికి, యథాప్రకారంగా గుర్రాల మీద ఎక్కి టిక్ టిక్ అని ఒక్క క్షణం ఆకుండా వేగంగా ప్రయాణం చేస్తున్నాడు. ఇంతలో సూర్యుడి రథానికి ఉన్న గుర్రాలు ఢామ్మని ఈ పైకంటా పెరిగిపోయిన వింధ్యపర్వతం చర్యలని తాకి భగ్గుమనే శబ్దంతో గుర్రాలు కూలిపోయాయి, కుప్ప కూలిపోయాయి, కిందకి పడిపోయాయి. దాంతో రథం కొంచెం కొట్టుకుని ఆగిపోయింది. అనూరా, హఠాత్తుగా మన రథం గుర్రాలు ఆగిపోయాయి, రథం కదలటం లేదే, కారణం ఏమిటన్నాడు సూర్యుడు. ఏం చెప్పమంటారండి, వింధ్యపర్వతానికి కోపం వచ్చి ఇంత శరీరం పెంచేశాడు, పైదాకా పొడుగ్గా పెరిగిపోయాడు, దాంతో ఈ రథానికి ఉన్న గుర్రాలు దాన్ని ఢీకొట్టి ఆగిపోయాయి, ఇక ఈ వింధ్యపర్వతం తప్పుకుంటే తప్ప మన రథ ప్రయాణం కుదరదు. కొండ చర్యలు పడిపోయిన చార్ధామ యాత్రలా తయారైంది మన యాత్ర అన్నాడు సారథి. దాంతో ఏమైపోయింది, సూర్యుడు అక్కడ ఆగిపోయాడు. సూర్యుడు ఆగిపోవడంతో సాహాకార సదాకారాలు లేవు, పగలు లేదు, రాత్రి లేదు. ఈ వేపంతా చీకటి, ఆ వేపంతా పగలే. పగటివాడికి రాత్రి అవదు, రాత్రివాడికి పగలవదు. లోకం అంతా స్తంభించిపోయింది, కాలం స్తంభించిపోయింది. దాంతో జనమంతా బ్రహ్మ దగ్గర మొరపెట్టారు. బ్రహ్మగారు ఏం చేశారు, వింధ్యపర్వతం గర్వం అణిచేవాడు భూలోకంలోనే ఉన్నాడు, అది మనలో కాశీక్షేత్రంలో చెప్పుకుంటాం, కాశీఖండంలో వస్తుంది. ఇక్కడ క్లుప్తంగా చెబుతున్నాడు దాన్ని. ఆయనే కాశీలో ఉన్న అగస్త్య మహర్షి, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాడు. వీళ్ళంతా అగస్త్యుడికి దండం పెట్టి వింధ్యపర్వతం మళ్ళీ కిందకి దిగేలా చెయ్యండి, లేకపోతే సూర్యుడి రథం ఆగిపోయింది, సూర్యుడి రథం ఆగిపోతే కాలం ఆగిపోయింది, కాలం ఆగిపోతే యజ్ఞాలు ఆగిపోతాయి, సంధ్యావందనాలు ఆగిపోతాయి, పారాయణలు ఆగిపోతాయి, పద్మాకర్ గారి యాత్ర ఆగిపోతే ఎంతమంది ఇబ్బంది పడతారు, ద్వాదశ జ్యోతిర్లింగ మహిమ ఏమవుతుంది, కాబట్టి వెంటనే వింధ్యపర్వతాన్ని కిందకి దింపండి అన్నారు. ఆయన భార్యతో పాటు బయలుదేరి వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఈ అగస్త్యుడిని చూడగానే గతగత వణిగిపోయి డామ్మనిలా కిందకి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అందువల్ల అన్నమాట వింధ్యపర్వతం ఆ కాశీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏకంగా మహారాష్ట్ర దాకా ఉండడానికి గల కారణం. అంత పెద్ద పర్వతం ఇలా సాష్టాంగపడ్డాడు. ఇలా పొడుగ్గా 6 అడుగులు ఉన్నవాళ్లే సాష్టాంగపడితే రాత్రిపూట మంచాలు సరిపోవట్లేదు, ఇవి సరిపోవట్లేదే, ఇక ఏకంగా వింధ్యపర్వతం సాష్టాంగపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. అలా సాష్టాంగపడగానే ఆయన అన్నాడు, వింధ్యమా నువ్వు ఇలాగే ఉండేక మీదట, ఎందుకో తెలుసా, నా భార్యకి ఈ మధ్యన కొంచెం మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, ఎంతెత్తు కొండెక్కలేదు. మేము ఇట్నుంచి దక్షిణం వైపుకి యాత్రకి ఎడుతున్నాం, మేము సౌత్కి ఎడుతున్నాం, సౌత్ వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఈ వచ్చే వాళ్ళందరూ కొండెక్కి దిగడానికి కష్టపడుతున్నారు, కాబట్టి నేను మళ్ళీ తిరిగి ఇక్కడికి నా భార్యతో పాటు వచ్చేదాకా నువ్వు ఇలాగే ఉండు, తలెత్తావా, నా సంగతి తెలుసు కదా అన్నట్ట. మీ సంగతి తెలియని వాడు ఎవడండి బాబోయ్, సముద్రాన్ని ఓం కేశవాయ స్వాహ అని మొత్తం తాగేశారు. మీరు తలుచుకుంటే వింధ్యపర్వతంలో ఉన్న రాళ్ళన్నీ పల్లీలు తింటారు చూసారా, ట్యాంక్ బండ్ దగ్గర సాయంత్రం వేయించుకుని అలా ఈ బండరాళ్ళన్నీ వేరుశెనగ గుళ్ళల్లాగా వేయించుకు తింటారు, మీకు దండం బాబోయ్, మీరు వచ్చేదాకా ఇలాగే ఉంటానన్నాడు. జాగ్రత్త అని ఆ పైనెక్కి కిందకి దిగిపోయాడు ఈయన. పాపం వింధ్యపర్వతం, అమ్మయ్యా ఈ మహర్షి నన్ను శపించలేదు, నా రాళ్ళన్నీ పిండి పిండి చేసేసి గుళ్ళు తిన్నట్టు తినేయలేదు, ఈ దుర్మార్గుడు నా మాట విన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అనవసరంగా కొండను మింగాల్సి వచ్చేది అనుకున్నాడు ఈయన. ఈయనకి సుఖమే, ఆయనకి సుఖమే. ఇప్పుడు ఇంక వెనక్కి మళ్ళీ రాలేదు ఆయన. ఆయన రాలేదు కనుక ఇంకే అలాగే ఉండిపోయాడు. అప్పటి నుంచి వింధ్యపర్వతం పరిస్థితి ఏమిటో తెలుసా, ఎవరైనా అటువైపు సన్యాసులు వస్తే, మహర్షులు వస్తే ఇలా మెల్లిగా తలెత్తి అగస్త్యుడు వస్తున్నాడా వస్తున్నాడా అని చూసేవాట. పాపం వచ్చేవాడు కదా ఆయన. అయ్యో, మొదలున్న రూపం పోయింది. ఇదివరకు బాగా ఎత్తుగా ఉండేవాడండి ఆయన. ఈ వింజపర్వతం పూర్వం ఉన్న ఎత్తు చాలా ఎక్కువ. మేరుపర్వతం మీద కసి కొద్దీ అంత పొడుగు పెరగడం వల్ల పాత రూపం పోయి ఇంకా పొట్టండి అయిపోయాను. అందుకే మహానుభావులతో తగాదా పడితే, అహంకరిస్తే ఇలా అయిపోతుంది, పాత వైభవం కూడా పోయింది అని ఏడ్చాడు. ఏడ్చి ఒకరోజు ఏం చేశాడు, ఇలా కాదనుకున్నాడు, తన కొండ మీద నిరంతరం పక్కనే ప్రవహిస్తున్న నర్మదా నదిలో బండరాళ్ళు కొట్టుకొస్తూ ఉంటాయి. ఈ కొండరాళ్ళన్నీ కూడా నర్మదా నది దెబ్బకి గుండ్రంగా అయిపోతాయి. వాటికి నర్మదా బాణలింగములని పేరు. మీరు చూడండి, ఆ బాణలింగాలు చాలా గొప్పవి. వాటిని ఇళ్లలో ప్రతిష్ఠించి లేక ఇంట్లో పెట్టుకుని పూజామందిరంలో వాటికి నైవేద్యం పెడితే తినకూడని పదార్థం తినొచ్చు, అది కూడా అమృతం అవుతుంది. తాగకూడని పదార్థం అమృతంతో సమానం. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే, కళ్ళు కూడా బాణలింగానికి నైవేద్యం పెట్టి తాగితే అది తీర్థంతో సమానం అవుతుంది. అలాగని ఇప్పుడు ఆ పని చేశారు. ఒకవేళ పొరపాటున అలా చేస్తే అని చెప్పారు. అంతేగాని మీరు చూడండి, కావాలంటే నేను చెప్పేవేవి ప్రమాణం లేకుండా చెప్పను. సంస్కృత పురాణాలలో, స్కాందంలో కానీ, పద్మపురాణంలో కానీ, ఆఖరికి ఇక్కడున్న విజయేశ్వర సంహితలో కానీ నర్మదా బాణలింగ విశిష్టతను ఎంత బాగా చెప్పారో మీకే తెలుస్తుంది. మాట్ల నర్మదా బాణలింగం అంటే అన్ని లింగాల్లోకి చాలా గొప్పదన్నమాట. అటువంటి లింగం ఆయన కొండ మీద ఉన్న రాళ్లే నదిలో కొట్టుకొచ్చి లింగాలు అవుతున్నాయి కనుక ఒక నర్మదా బాణలింగం తీశాడు. తన కొండ మీద పెట్టుకున్నాడు, మానవ రూపం ధరించాడు, నర్మదా నదీ జలాలు తీసుకొచ్చి భక్తితో శివుణ్ణి పూజించాడు, ఆర్తితో పిలిచాడు ఆయన. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈశ్వరుడి లింగాన్ని వందే నమస్కరిస్తున్నాను. ఎవరి గురించి నమస్కరిస్తున్నాను? శంభుం, సమస్త లోకాలకి ఆనందాన్ని ప్రసాదించే శివుడి కోసం నమస్కరిస్తున్నాను. ఆయన సామాన్యుడు కాదు, ఉమాపతిం, పార్వతీ వల్లభుడు. పార్వతీదేవి తపస్సుకు వెళ్ళింది శివుడే భర్త కావాలని. అప్పుడు వాళ్ళమ్మ కంగారు పడి, ఊ అంటే ఓ అమ్మాయి, మా వద్దు అంది, తపస్సుకు వెళ్ళొద్దు అంది. ఇంతకీ ఊ అంటే ఓ అమ్మాయి అని అర్థం, మా అంటే వద్దు, అది ఉమా అయిపోయింది ఆవిడ పేరు. ఓ అమ్మాయి తపస్సుకు వెళ్ళొద్దే చిక్కిపోతాం అందిట. ఆవిడకి అంత గొప్ప చిత్రం చూశారు, కొన్ని పేర్లు అలా అయిపోతాయి. ఆవిడేదో పిలిచింది, ఊ మా ఊ మా అండంత అది ఉమా అయిపోయింది వరకు. ఎంత శాశ్వతంగా అయిపోయింది చూడండి. ఉమా వల్లభుడు, ఉమా మహేశ్వరరావు. నిజానికి ఉమా అంటే వెళ్ళొద్దు అని వాళ్ళ అమ్మాయిని అందనమాట. చెప్పాక భగవంతుడికి ఏ నామైనా సార్థక్యమే. ఆ ఉమాపతి ఈయన పార్వతీ వల్లభ మహాతపస్సు చేసి తల్లి కూడా వద్దనేంత భయంకర తపస్సు చేసిన అమ్మవారి భర్తవి. నీ గురించి నమస్కారం.